హరే కృష్ణ దండప్రమాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 22వ అధ్యాయం అందులో 21 నుంచి 27 వరకు శ్లోకాలు చర్చించుకుందామంట. అందులో మనం చూసే ముఖ్య విషయం ఏంటంటే కర్దమోని ఇంకా దేవహూతి యొక్క వివాహం. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ క్లాస్లో కర్దమోని అంగీకరించారు ఒక షరతుతో వివాహానికి. సో ఇప్పుడు ఆ వివాహం జరుగుతుంది. దాని తర్వాత స్వయంభూమను తిరిగి తన రాజధానికి వెళ్ళిపోతారు. సో ఆ విషయాలు చూద్దామంట మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే భలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయితే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 21వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. మైత్రేయ ఉవాచ సౌగ్రదన్వన్యదేవ భావశే ఆశిచతుష్ణీం అరవిందనాభం దీయోపగృహం స్మితశోభితేన ముఖేన చేతోలురుబే దేవహూత్యః. ఇప్పుడు మైత్రి ఏం చెప్తున్నారంటే, ఓ విదురా, అలా కర్దముని తన షరతు తన విషయాలన్నీ చెప్పాలనుకుని చెప్పిన తర్వాత ఆయన ఇంకా భగవంతుడు విష్ణువు పైన ధ్యానం చేసుకుంటూ ఒక చిరునవ్వు నవ్వుకుంటున్నారన్నమాట. అంటే అక్కడ అలా భగవంతుడు ఎవరి నాభి నుంచి అయితే కమలం పువ్వు వస్తుందో ఆ విష్ణువు పైన ఆయన స్మరించుకుంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు తన ముఖం పైన చిరునవ్వుతో. సో భగవంతుడు ధ్యానంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ముఖాన్ని చూసి దేవహూతి కూడా ఎంతో ఆకట్టుకుపోయింది. ఇంకా ఆ కర్దమ్ముని యొక్క ముఖం పైనే ధ్యానం చేస్తున్నామే అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కర్దమ్ముని చూసారా, వెంటనే అక్కడ ప్రస్తావన ఆయన చెప్పాలని చెప్పేసుకున్నారు. వెంటనే భగవంతుడైన ధ్యానం అయిపోయింది. సో ఇది కృష్ణ భావనామృతంతో ఉన్న వ్యక్తి యొక్క వ్యవహారం స్వభావం. సో వెంటనే కృష్ణుడు మళ్ళీ తలుచుకోవడం, భగవంతుడిని విష్ణువు వెళ్ళినే తలుచుకోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు ఇలా ప్రతి సందర్భంలో విష్ణువుని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ ఉంటారు భక్తులు. అలా ఇప్పుడు ఇక్కడ వివాహం జరుగుతుంది, ఇక్కడ ఇలా ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నా వారి మెయిన్ ధ్యానం ఏంటంటే కార్యంలో కూడా భగవంతుడి కోసమే చేస్తున్నారు. భగవంతుడి ఆదేశానుసారంగా శాస్త్రానుసారంగా ఆ విధంగా వాళ్ళు అక్కడ కూడా భగవంతుడి సేవలోనే చింతల్లోనే ఉన్నారు. ఇప్పుడు అలా కార్యం అయిపోయిన వెంటనే భగవంతుడిని పైన ధ్యానించుకుంటారు. సో అలా భగవద్భక్తితో భగవంతుడి ధ్యానంలో ఉండి అలా ఆ చిరునవ్వు నవ్వితే ఆ నవ్వుకి అలాంటి కృష్ణభావనామృతం ఉన్న నవ్వుడికి ఎంతోమంది ఆకర్షితులవుతారు, వారి యొక్క అనుయాయులుగా మారుతారు, వారి యొక్క శిష్యులుగా మారుతారు అని ఇక్కడ రాశారనమాట. ఒక చిరునవ్వుతోనే ఒక భక్తుడు ఎంతోమందిని ఆకట్టుకోగలడు. సో ఇక్కడ ఆ విషయాన్ని వ్యక్తం చేశారు, ఆ విషయం మనకు అర్థమవుతుంది. సోను జ్ఞాత్వా వ్యవసితం మహిష్యాదుహితుస్ఫుటం తస్మై గుణగణాధ్యాయ దదౌ తుల్యాం ప్రహర్షితః. దీని తర్వాత స్వయంభూమను వెంటనే ఆ షరతుని స్వీకరిస్తారు. ఇంకా తన యొక్క భార్య అయిన రాణి శతరూప యొక్క ఇచ్ఛను కూడా అర్థం చేసుకొని, అలాగే తన కూతురైన దేహూతి యొక్క ఇచ్ఛను కూడా అర్థం చేసుకొని వెంటనే ఆ స్వయంభూమను ఎంతో ఆనందంతో తన యొక్క తన కూతురైన దేవహూతిని కర్దమ్ముని ఇచ్చి వివాహం చేస్తారన్నమాట. ఎందుకంటే కర్దమ్ముని అన్ని రకాలుగా కూడా ఆమెకు తగ్గట్టుగా వరుడు, యోగ్యమైన వ్యక్తి, అన్ని గుణాలు అన్ని రక్షణాలు ఉన్న సంపన్న వ్యక్తి అనే విషయాన్ని గ్రహించి ఆనందంతో ఆయనకిచ్చి వివాహం చేస్తారు. సో ఆ వివాహంలో శతరూప మహారాజ్ని పరిభర్హన్ మహాధనం దంపత్యో పర్యదాత్ ప్రీత్య భూషవాస పరిచ్ఛదాన్. తో శతరూప ఆమె మహారాణి, శతరూప స్వయంభూమని యొక్క భార్య ఎంతో ప్రేమతో ఆ యొక్క వివాహం సందర్భంగా తన కూతురిని ఎన్నో ఆభూషణాలతో మంచి వస్త్రాలతో అలంకరించి ఇంకా ఎన్నో వస్త్రాలు ఆభూషణాలు ఇక్కడ ఇచ్చారు. భూషవాస పరిచ్ఛదాన్ అంటే ఆభూషణాలు వస్త్రాలు ఇంకా పరిచ్ఛదాన్ అంటే ఇంకా వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి ఇంట్లో గడపడానికి వైవాహిక జీతాన్ని దానికి ఇంట్లో కావాల్సిన సామాగ్రి అంతా కూడా అలా ఎన్నో వస్తువులు కూడా పరిబర్హాన్ మహాధనాన్ ఎంతో ధనాన్ని కూడా ఒక పరిబర్హాన్ అంటే కట్నం రూపంలో ఇచ్చారంట. ఎవరికి? వధూవరులకి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడ కర్దమ్ముని దేవహూతికి అనమాట, స్వయంభూను శతరూప. సో ఎంతో ధనాన్ని అలా కట్నం రూపంలో ఇచ్చారు ఆ యొక్క వివాహం సందర్భంగా. సో ఇక్కడ ఇచ్చారవే అంటే కట్నం ఇవ్వడం అనేది వైదిక శాస్త్రాల అనుసారంగా సమ్మతమైన విషయమే, ఇంకా వైదిక సంస్కృతి అనుసారంగా అనుచరించే విషయమే అన్నమాట. కొంతమంది వాదిస్తారు ఈ యొక్క కట్నం అనేది వరకట్నం అంటారు కదా. సో వరకట్నం అనేది ఎవరో తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు, లేకపోతే అది వేదికం కాదు, ఇది ఇల్లీగలు, లేకపోతే ఇది శాస్త్రానికి అనుసారంగా కాదు, లేకపోతే ఇది అలా అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్న విధానంగా స్వయంభూమని శత్రుప వారు ఎంతో ధనాన్ని ప్రేమతో ఇచ్చారు ఇక్కడ, అన్ని వస్త్రాలు కానీ ఆభూషణాలు కానీ అన్నీ కూడా. సో ఇదేంటి అంటే కట్నం అంటే ఏంటంటే ఒక తండ్రి తల్లిదండ్రులు ఇక్కడ తండ్రి తన యొక్క కూతురి పట్ల ఉన్న ప్రేమతో ఆమె కోసం అనేసి వాళ్ళు బాగుగా మంచిగా ఉండాలి, మంచిగా జీవించాలని ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ సామర్థ్యానుసారంగా ప్రతి ఒక్కరు ఇక్కడ అంటే స్వయంభూమను రాజు, సామ్రాట్ చక్రవర్తి, అలా ఇంకా మహారాణి మహారాజు కనుక వాళ్ళు వాళ్ళ స్థాయికి అనుసారంగా ఆమెకు ఎన్నో విలువైన వస్తువులు, ధనం, ఆభూషణాలు అన్నీ ఇచ్చారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇలా ఇది వరకట్నం అనేది తప్పనిసరిగా తల్లిదండ్రులు తండ్రి తన యొక్క కూతురు వివాహంలో ఇస్తారు తన ప్రేమతో తన సామర్థ్యానుసారంగా. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ తండ్రికి చాలా ఆర్థిక ఇబ్బందులుండి అసలు ఏ కట్నం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కనీసం ఒక ఫలం, ఒక పువ్వు అయినా వరకట్నంగా ఇవ్వాలి అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట శాస్త్రాల్లో అన్నారు. సో ఇది ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాశారు ఇవన్నీ కూడా శాస్త్ర విషయాలు. సో మనం చూస్తాం ఇక్కడే కాదు, మనము ఎవరైనా ఇలా అంటే ఇక్కడ వైదిక సాంప్రదాయం ప్రకారం ఇక్కడ అసలు ఏం కట్నం ఇవ్వరు అని, కానీ మనం చూస్తే చాలా దగ్గరలో మీరు చూడొచ్చు ఎన్నో వివాహాలు జరిగినప్పుడు మన శాస్త్రాల్లో. ఇదొకటే ఉదాహరణ కాదు, ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీరు రామాయణంలో చూసినా కానీ సీతారాములు కళ్యాణం జరిగినప్పుడు కూడా జనక మహారాజు తన కూతురు సీత వివాహం జరిగిన తర్వాత ఎన్నో ఆభూషణాలు కానీ వస్త్రాలు కానీ ఇంకా రకరకాల విలువైన వస్తువులన్నీ కూడా కూతురు పట్ల ప్రేమతో ఎన్నో గిఫ్ట్గా ఇస్తారన్నమాట, అది వరకట్నంగా. సో అలా ఎన్నో వివాహాలలో చూస్తాము ఇది జరిగింది. ఇదేమీ కొత్తది, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కట్నం అనేది ప్రేమపూర్వకంగా తన ప్రేమను వ్యక్తం చేస్తూ తండ్రి కూతురికి ఇచ్చేదన్నమాట, తల్లిదండ్రులు కూతురికి ఇచ్చేది శక్తి సమాధానుసారంగా. అవి ఇక్కడ రాశారు. ప్రత్తాందుహితరం సమ్రాట్ సదృక్షాయ గతవ్యత ఉపగుహ్య చ బహుభ్యాం బాహుభ్యాం ఔత్కంఠ్యో మతిత్తాశయ. ఇప్పుడు ఇక్కడ ఆయన యొక్క బరువు బాధ్యత ఒకటి ముఖ్యమైనది, తన కూతురు యొక్క వివాహం ఒక యోగ్యమైన వ్యక్తితో అనేది స్వయంభూమను ఇప్పుడు నెరవేర్చారు, పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ఆ వివాహం తర్వాత వెంటనే ఇప్పుడు ఆయన మనస్సు ఎంతో విచలితమైపోతుందంట. ఎందుకు అంటే విరహ భావనతో ఇప్పుడు తన కూతురు తను వదిలి వెళ్ళిపోతుంది కదా, అందుకనే ఎంతో ఆ విరహ భావనతో మనసు విచలితమవుతూ ఇప్పుడు తన కూతురిని అలా ఆలింగన చేసుకొని ఆయన ఏడుస్తున్నాడు. సో మామూలుగా ఇక్కడ ఇది తండ్రి యొక్క బాధ్యత, ఆయనకి ఒక ముఖ్యమైన చింత ఉంటుంది ఇప్పుడు కూతురు పెద్దగైన తర్వాత తనకు వివాహం చేయాలనేది ఒక మంచి యోగ్యమైన వ్యక్తుడికి ఇచ్చి. సో అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే అలా పిల్లల యొక్క వివాహం జరిగేంత వరకు వాళ్ళ బాధ్యత. సో ఇప్పుడు వివాహం జరిగిందంటే వీళ్ళ బాధ్యత తీరింది అన్నమాట ఇప్పుడు. కానీ ఇక్కడ ఇప్పుడు వివాహం తర్వాత ఇప్పుడు తన కూతురు, మామూలుగా వివాహం తర్వాత కూతురు పుట్టింటికి వెళ్ళిపోతుంది అవునా, అదే ఇక్కడ దేవహూతి కూడా ఇప్పుడు తను విడిచి వాళ్ళ ఇంటిని విడిచి ఇంకొకరింట్లోకి తన భర్త దగ్గర ఉండిపోతుంది, వేరే ఇంట్లో ఉంటుంది అనే విషయంతో ఆ విరహ భావనతో ఆయన ఇప్పుడు ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా క్లియర్గా నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చారు. అశక్నువంస్తద్విరహం ముంచన్ భాష్పకలాం ముహు ఆశించద్ అంబవత్సేతి నేత్రోదేర్దుహితు శికాః. సో స్వయంభూమను ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు, తన యొక్క కూతురి పట్ల ఉన్న ప్రేమతో ఆయన ఆ విరహాన్ని తట్టుకోలేక ఇప్పుడు ఆయన యొక్క కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఆగకుండా కారుతూనే ఉన్నాయంట. ఎంతగా కన్నీళ్ళు కారాయంటే ఆయన తన యొక్క కూతురు యొక్క తలకాయ మొత్తం నెత్తి మీద మొత్తం ఆ కన్నీళ్ళతో తడిచిపోయాయన్నమాట. అలా ఆయన ఏడుస్తూనే అంబా ఆశించాద్ అంబవత్సేతి, అంబవత్స అంటే నా కూతురా లేకపోతే నా తల్లి అని ఇట్లా ఆయన ఈ విధంగా ఏడుస్తూ అంటున్నాడంట. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇదే వేదిక పద్ధతి అనుసారంగా మనం ఇప్పుడు కూడా చూస్తాము. సో ఇప్పుడు ఇప్పటివరకు ఆయన ఇంట్లో తన కూతురు, కానీ ఈరోజు తర్వాత నుంచి ఆయన వేరొకరి భార్య వాళ్ళ ఇంట్లోనే నివసిస్తుంది, ఇప్పుడు వీళ్ళింట్లో నివసించదు. సో ఇంకా ఇప్పుడు వీళ్ళ కూతురు కన్నా ఆమె యొక్క ఐడెంటిటీ అనేది ఇప్పుడు ఆయన భార్యలాగా, ఇంకొకరి భార్యలాగా, ఇంకొకరి ఇంటి ఆమె ఇంకొక ఇంట్లో వాళ్ళ మనిషి అయిపోయింది, ఇప్పుడు వీళ్ళింట్లో మనిషి కాదు. సో ఆ విధంగా, సో అందుకనే ఇప్పుడు వీళ్ళతో ఉండదు, ఆయన ఇంకొకరితో ఇంకొకరి ఇంట్లో ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఆ విరహంతో ఆయన ఇక్కడ ఏడుస్తున్నారు అన్నమాట. సో ఇది మనుసు సంహితలో ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు ఇంకా అంటే ఈ డాటర్ ఇప్పుడు ఈమె ఇప్పుడు వీళ్ళ సంపత్తి కాదు, అంటే వాళ్ళ ఇప్పుడు ఆ ఇంటి సంపత్తి అనమాట, ఆ ఇంటి మనిషి. సో ఈ విధంగా మన సమితిలో చెప్పింది ఏంటంటే స్త్రీకి ఎప్పుడు కూడా సరైన సంరక్షణ కలిగి ఉండాలి. దానికోసం అనేసి చిన్నప్పటి నుంచి పెద్దగైనంత వరకు, పెద్ద వివాహం అయ్యేంత వరకు తండ్రి ఆమెను సంరక్షిస్తాడు. రక్షణ కల్పిస్తాడు. తర్వాత వివాహమైన తర్వాత పతి భర్త సంరక్షణ రక్షణ కల్పిస్తారు. దాని తర్వాత వయసు అయిపోయిన తర్వాత ఒకవేళ భర్త చనిపోయినా లేకపోతే భర్త సన్యాసం తీసుకున్నా అప్పుడు ఆమె యొక్క కుమారులు పుత్రులు వారు ఆమెను సంరక్షిస్తారు రక్షణ కల్పిస్తారు. సో ఈ విధంగా స్త్రీకి అన్ని సమయాల్లో జీవితం కాలంలో మొత్తం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు సో ఒక మంచి సంరక్షణ విధి విధానం యోజన మన యొక్క మను సంహితలో అంటే శాస్త్రాల్లో రాసిపెట్టిందన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. అందుకనే సో అలా సంరక్షణలో ఉండాలి, వాళ్ళకు ఒక రక్షణ అనేది ఒక సిస్టమ్ ఉందన్నమాట. అందుకనే ఒక స్త్రీకి అలా రక్షణ లేకుండా అలా ఒంటరిగా వదిలేస్తే అది మంచిది కాదు, ఆమెకు అపాయం కలగవచ్చు అనే ఉద్దేశంతో. ఎందుకంటే బయట మీరు చూస్తున్నారు ఈరోజు, ఓ ఇదేంటి ఈ మను సంహితలో స్త్రీకి స్వతంత్రం ఇవ్వకుండా ఎప్పుడు తండ్రి ఆధీనంలోనో లేకపోతే భర్త ఆధీనంలో లేకపోతే కొడుకుల ఆధీనంలో ఉండాలంటే ఇదేంటి, ఇదంతా స్వతంత్రంగా ఉండాలి, స్వతంత్రం ఇవ్వాలి, స్వతంత్రం లేకపోవడం ఏంటి అనేసి ఇప్పుడు స్వతంత్రంగా తిరగాలని తిరుగుతున్నారు ఒక్కరే ఎక్కడంటక్కడ ఎవరితో పడితే వాడితో, చదువు పేరుతోనే కానివ్వండి, జాబ్ పేరుతోనే కానివ్వండి, లేకపోతే వేరే ఏ పేరుతో అయినా సరే ఇవ్వండి, మోడర్న్ పేరుతో కానివ్వండి. సో తర్వాత చూస్తాం మనం ఎన్నో రకాల సమస్యలు ఎన్నో చోట్ల ప్రతిరోజు న్యూస్ వస్తూ ఉంటుంది. అక్కడ ఈ యొక్క స్త్రీ అమ్మాయిది అక్కడ బలాత్కారం జరిగింది, లేకపోతే ఇక్కడ అలా ఎవరో చంపేశారు, లేకపోతే అలా ఏదో దుర్ఘటన జరిగింది. సో ఇలా ఎన్నో, ఎందుకంటే మళ్ళీ తర్వాత పెద్దగా గోలగోలు చేస్తూ ఉంటారు, ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, సరైన సంరక్షణ స్త్రీలకు కలగటం లేదు, సరైన సంరక్షణ కల్పించాలి అని గోల ఉద్యమం ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అలా స్త్రీకి సంరక్షణ కల్పించాలని అలా ఉద్యమాలు చేస్తున్నారంటే అర్థం ఏంటి, స్త్రీకి సంరక్షణ అవసరం. సో దానికోసం అనేసే ఇక్కడ వేదిక మన సాంప్రదాయంలో ఏంటంటే ఎప్పుడు అలా ఒంటరిగా వదిలేయకుండా ఒక స్త్రీని స్వతంత్రం పేరుతో, ఎప్పుడు ఆమె ఒక భర్త లేకపోతే తండ్రి లేకపోతే కొడుకు యొక్క సంరక్షణలో ఉంటే అప్పుడు ఇలాంటి సమస్యలు ఉండవని, అంటే తక్కువ ఉంటాయి, కమ్సకం మినిమం ఉంటాయి అన్నమాట. సో ఈ విషయం ఇది మనము దేవహూతి యొక్క జీవిత చరిత్ర నుంచి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి తన తండ్రి ఆమెను సంరక్షించారు, తర్వాత ఇప్పుడు కర్దమ్ముని సంరక్షిస్తారు, తర్వాత కర్దమ్ముని సన్యాసం కూడా తీసుకున్న తర్వాత కపిలముని సంరక్షిస్తారు, ఆయన సంరక్షణలోంచి ఆయన సన్యాసం తీసేసుకుంటాడు. సో ఇదంతా కూడా మనం దేవహూతి యొక్క జీవితంలో చూడొచ్చు. అందుకనే ఇక్కడ మనకు ఒక ఆదర్శ స్త్రీ ఒక జీవిత చరిత్రను మనం చూసే అవకాశం ఉందన్నమాట ఇక్కడ భాగవతంలో. సో దీన్ని అందుకనే మనం సరైన చేతనతో సరైన దృష్టికోణంతో అర్థం చేసుకోవాలి. మన శాస్త్రాల్లో చెప్పిన విషయాలు, మన సంస్కృతి గురించి, వేదిక సంస్కృతి గురించి. నెక్స్ట్ 26-27 శ్లోకాలు. ఆమంత్రితం మునివరం అనుజ్ఞాత సహానుగ ప్రతస్తే రతమారుహ్య సభార్య స్వపురం నృప ఉభయో ఋషికుల్యాయ సరస్వత్యా సురోదశో ఋషీనాముపశాంతానాం పశ్యన్ ఆశ్రమ సంపద. దీని తర్వాత స్వయంభూమను కర్దమ్ముని యొక్క అనుమతి తీసుకొని ఇప్పుడు బయలుదేరడానికి అనేసి తన రాజధానికి బయలుదేరారంట. సో అలా తర్వాత తన రథంలోకి వెక్కి తన రాణితో శత్రుపతో సహా ఇంకా తనతో పాటు వచ్చిన సైన్యం ఎవరైతే ఉన్నారో అందరితో పాటు ఆయన తన రాజ్యానికి బయలుదేరుతున్నాను. బయలుదేరేటప్పుడు దారిలో ఆ సరస్వతి నది ఒడ్డున ఎంతోమంది ఎన్నో ఋషులు వాళ్ళ ఆశ్రమాలు కుటీరాలు చూసి దాన్ని చూసి ఎంతో ఆయనకు ఆనందం కలిగిందంట. ఎంతో ఈ యొక్క ఇక్కడ రాశారు కదా ఆశ్రమ పశ్యన్ చూసి, పశ్యన్ ఆశ్రమ సంపద, ఆశ్రమంలో ఏం సంపద ఉంది ఏం లేదు అక్కడ, కానీ ఎంతో క్లీన్గా స్వచ్ఛంగా ఆధ్యాత్మికమైన ఆ వాతావరణం, ఇంకా సింపుల్ కుటీరాలు చిన్న కానీ ఎంతో నీట్గా క్లీన్గా ఉన్న కుటీరాలని చూసి అక్కడ ఉన్న సాధువులు వాళ్ళు ఆధ్యాత్మికంగా చేస్తున్న కార్యాలను చూసి ఆయనకి ఎంతో ఆనందం సంతృప్తి కలిగిందంట మనస్సుకి. అవన్నీ చూసుకుంటూ ఆయన తన యొక్క రాజధానికి వెళ్ళారు అని ఇక్కడ రాశారనమాట. సో అలా సరస్వతి నది తీరాన అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా అంటే తర్వాత కూడా ప్రభుపాల ద్వారా అంటున్నారు ఇలా ఋషికులాలు అంటే ఋషుల యొక్క ఆశ్రమాలు అనేవి నది ఒడ్డున ఉండడం అనేది చాలా సహజంగా భారతదేశంలో మనం చూడొచ్చు ముందు నుంచి అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఋషులు మంచి పవిత్ర నదులు ఇలా గంగా యమున సరస్వతి ఇలాంటి నది ఒడ్డున వాళ్ళు వాళ్ళ ఆశ్రమాలని కుటీరాలని చిన్నవి కట్టుకొని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమి ఉండకపోవచ్చు సిటీలో ఉన్నట్టుగా చిన్న కుటీరాలు వాళ్ళు నది ఒడ్డున అలా ఉండి అక్కడ అవి ఆధ్యాత్మిక ప్రాక్టీస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అన్న స్పిరిచువల్ కల్టివేషన్. సో ఆధ్యాత్మికంగా మనము ప్రగతి సాధించడానికి చేసే కార్యాలకి అది చాలా అనుకూలమైన వాతావరణం అన్నమాట. సో అందుకే అక్కడ ఉండేవారన్నమాట. సో ఇది చూసి ఆయనకి ఎంతో ఆనందం కలిగిందని ఇక్కడ రాశారు. సో ఇప్పుడు దీని తర్వాత స్వయంభూమను తన రాజధాని అయిన భరిష్మతికి వెళ్తారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆయన తన జీవితాన్ని ఎలా నివసించారు అనే విషయాలన్నీ కూడా మనము రేపు నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట వచ్చే శ్లోకం నుంచి. సో ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ ప్రభుపాదకి జై, శ్రీమద్భాగవతంకి జై, సమవేత గౌరభక్త వృందికి జై, నితాయ గౌర్ సీతనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.